పరమాత్ముడు తన చేతితో ఆయన కాళ్ళు నొక్కేట. ఆ అగ్నిజ్యోతనుడు మరి ఏ లోకం నుంచి వచ్చాడో తెలియదు కానీ, ఏ తపస్సు చేశాడో తెలియదు కానీ, పరమాత్ముడు 7 రోజులు నడిచి వచ్చినట్టున్నారు మీరు, 7 రోజులు నడిచారు కూడా ఆయన తెలియదు ఇటువరి, అందుకని సప్తాహం చేసినట్టున్నారు పాపం కదా అని దగ్గరికి పిలిచి కాళ్ళు నొక్కాడు. దాంతో ఆయన అలసటంతా పోయింది. కొంతమంది కాళ్ళు నొక్కితే అలసట పోదు, కొత్త అలసట వస్తుంది. కానీ ఈయన కాళ్ళు నొక్కితే మొత్తం శ్రమంతా పోయింది, ఆరోగ్యం వచ్చింది, ఆనందం కలిగింది. ఆ తర్వాత అప్పుడు ఆయన అనుమతి తీసుకుని పక్కన కూర్చుని చేతిలోకి చెయ్యి తీసుకుని, మహాత్మా నీ ముఖంలో సంతోషం తప్ప దుఃఖం కనబడడం లేదు. నేను చాలామందిని చూశాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళని, వచ్చిన వాళ్ళల్లా ఏమున్నా ఇంకేదో లేదు అంటూనే ఉంటారు. నాకు 10 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఇంకొక 12 ఇళ్ళు ఉంటే బాగుండంటాడు. 6 షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయనుకోండి, 12 షాపింగ్ కాంప్లెక్స్ కడితే బాగుండనుకుంటాడు. పిల్లలకు 3 ఇళ్ళు ఇచ్చామంటే ఇంకొక 3 ఇళ్ళు ఇచ్చేస్తే బాగుండనుకుంటాడు. ఇలా ఎక్కడికక్కడ సంతృప్తి లేకుండా ముఖం అలా చిట్లించుకుంటూ యావజ్జీవితం ధనం 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 అనుకుంటూ వెంటబడుతున్న వాళ్ళని చూచాను. కానీ నీ దగ్గర ఈ ఆలోచన ఏమాత్రం కనబడ్డంలా, నీ ముఖంలో సంతోషమే కనబడుతున్నది. జగతీశ్వరేశ్వర సంతోష చిత్తుండవయ్యున్న నీ ధర్మం అతి సులభము, వృద్ధ సమ్మతము ఇది విత్తమెయ్యది అయిన ప్రాప్యం పహర్షిను సుబ్రాహ్మణుండు తన ధర్మమునుండు తరలడాధర్మము కోరికలతనికి కురియుచుండు సంతోషికాడేని శక్రుడైన నశించు నిర్ధనుండైనను నిద్రవోవు సంతసించలేని సర్వభూత సుహృత్తములకు ప్రాప్త లాభముదిత మానసులకు సుజనులకును శాంతులకును గర్వహీనులకును వినతులే నొనర్తు. ఓ బ్రాహ్మణోత్తమ, నీ ముఖంలో సంతోషం కనబడుతున్నది, ఇది నిజమైన విప్రధర్మం. నీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. ఎందుకు నీ ముఖంలో ఆనందం కనబడుతుందంటే నీకు ఎంత వస్తే దాంతో సంతోషం పొందుతున్నావు గనక, రాని దానికోసం ఏడవ గనక, పోయిన దానికోసం బెంగపెట్టుకోవు. పోయిన దానికి బెంగపెట్టుకున్నవాడు, రాని దానికోసం వెంపర్లాడేవాడి ముఖంలో ఆనందం ఉండదు. వాడే అప్పుడు అనారోగ్యంతో కుమిలిపోతూ ఉంటాడు, ఆందోళనతో ఉంటాడు, బుర్ర బుర్రలో ఉండదు. కానీ నీకు ఆ లక్షణములు లేవు, అందుకే నువ్వు సంతోషంతో ఉన్నావు. ఇది నిజమైన ధర్మం. నిజమైన విప్రుడు ఎప్పుడు తనకు వచ్చిన దానికి సంతోషిస్తాడు. సంతోషంతో ఉంటే ఎవడైనా సుఖంగా నిద్రపోతాడు. సంతోషం లేకపోతే ఇంద్రుడైనా నశించిపోతాడు. నిర్ధనుడైనా కటిక దరిద్రుడైనా సంతోషంతో ఉంటే హాయిగా నిద్రపోతాడు. సంతృప్తి కలిగిన వాడు ప్లాట్ఫారం మీద నిద్రపోతాడు, సంతోషం లేనివాడు ఏసీ రూమ్లో ఉన్నా నిద్రపోడు. నేనెవరని అంటే, తనకి వచ్చిన దానికి సంతోషించేవాణ్ణి, శాంతంగా ఉండేవాణ్ణి, సజ్జనుడై ఉండేవాణ్ణి, గర్వం లేనివాణ్ణి, ఇటువంటి వాళ్ళని గౌరవించేవాణ్ణి. అందుకే నన్ను కృష్ణుడు అన్నారు. కృష్ణుడికి ఒక లక్షణం ఉన్నది ఓ బ్రాహ్మణోత్తమ. ఏమిటది? తనకి ఎంత వస్తే దానికి సంతృప్తి పొందాలి, గర్వం ఉండరాదు, సుజనుడై ఉండాలి, ఎప్పుడూ కూడా పెద్దల్ని గౌరవించేవాడు ఉండాలి. అటువంటి వారికి ఈ కృష్ణ పరమాత్ముడు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. నా గౌరవం అందుకోవాలంటే ఈ గుణములు ఉండాలి అని కృష్ణుడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనందరికీ కృష్ణుడి యొక్క సత్కారం పొందాలనే కోరికంటే ఏం చేయాలన్నమాట? ముందుగా ప్రాప్తలాభం ఉదిత మానసుడు, వచ్చిందానికి సంతోషించండి, రాలేదు రాలేదని ఏడవద్దు. మీకు కదా నేను చెప్పేది, మీరు ఎలాగో మహాత్ములు, మీకు ఏమైనా చెబితే మహాపాపం అనుకోండి. అయినప్పటికీ పురాణంలో ఉంది కాబట్టి చెప్పవలసి వస్తుంది. ప్రాప్తలాభం ఉదిత మానసులకును శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులేనొనర్తు, ఈ అందరికీ నేను నమస్కరిస్తాను అన్నాడు ఆయన. నీవు అన్ని లక్షణములు కలిగిన వాడే, ఇంతకీ ఏ దేశంలో ఉంటావు, ఏ దేశం నుంచి ఈ ప్రాంతానికి వచ్చావు, ఎవరు నిన్ను ఆదేశించారు ఇక్కడికి వెళ్ళమని? నీవు అడిగిన కోరికను నేను తీరుస్తాను, నువ్వు కోరుకో ఏదన్నా తీరుస్తాను. అతి భయంకరమైన సముద్రం మధ్యంలో ఉన్న ద్వారకా నగరానికి ఒక మాదిరి వాడు రాలేడు, వచ్చినా వెనక్కి పోలేడు. నువ్వు మహాత్ముడివి కనుక రాగలిగావు, కోరుకో. ఏం కావాలో, నీ మనస్సులో ఉన్న ఆలోచన ఏమిటో చెప్పు అనగా, ఆయన వినయంగా నమస్కరించి, కృష్ణ ఏదో లౌకికాచారాన్ని బట్టి నా కాళ్ళకు నువ్వు నమస్కరించావు, కాళ్ళు కడిగావు, నీళ్లు నెత్తిమీదలుకున్నావు, తప్ప నువ్వెవరివో నాకు తెలుసు, సర్వలోకేశ్వరుడివి, పరంధాముడివి, అయినా నువ్వు ఏదన్నా చేస్తుంటే కాదనకూడదు గనక నీ మర్యాదలు నేను స్వీకరించాను తప్ప నేను వాటికి అర్హుణ్ణి కాను. ఇక ఎందుకు వచ్చానో అని అడుగుతున్నావు. నేను ఎందుకు వచ్చానో నీకు తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదు, తెలుసుండి అడుగుతావు నువ్వు. నీ దగ్గర ఉన్న గొప్ప విషయం అది, కొంటివాడు నువ్వు. అయినా చెబుతున్నాను, నేను విదర్భరాజు గారి కుమార్తె రుక్మిణి యొక్క ప్రేమ సందేశం పుచ్చుకొచ్చాను. మా అమ్మాయి పరమ సౌందర్యవతి ఏకాంతంగా తన ప్రేమ సందేశం నీకు చెప్పమని పంపింది. నా అదృష్టం వల్ల ఇక్కడ నువ్వు తప్పెవరూ లేరు కనుక నీ చెవిలో ఆవిడ వేసిన మాటలు చెబుతున్నాను విను. మా రుక్మిణి ఏమన్నదో విను. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపో, ఏ నీ శుభాకార మీక్షింప కన్నులకిలార్థలాభంబులగుతునుండు, ఏ నీ లసన్నామే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులువాయు, ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వం భూపందగలుగు, అట్టి నీ యందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీయాననలేదు, కరుణ చూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకారమాని నీ చిత్తచోర. ప్రభు, నీ గుణములు, నీ పవిత్రమైన మహిమలతో కూడిన గుణములు ఒక్కసారి చెవుల్లో పడితే చాలు. శ్రీకృష్ణుడి యొక్క గుణాలు చెవుల్లో పడితే వెంటనే దేహానికున్న తాపాలు తీరిపోతాయి. ఆధ్యాత్మికం, ఆదిభౌతికం, ఆదిదైవికము అని మూడు తాపాలు ఉంటాయి, వాటిని తాపత్రయం అంటారు. తాపత్రయం తొలగాలంటే కృష్ణుడి యొక్క గుణవర్ణన వినాలి. కళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడు? పవిత్రమైన నీ రూపం చూడడానికి. ఈ కళ్ళతో నీ రూపమును చూచినట్టయితే తక్షణమే కళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. నీ పాదాలని భక్తితో సేవిస్తే మూడు లోకాలని పరిపాలించే ప్రభుత్వ శక్తి ఏర్పడుతుంది. అందరిలోకి గొప్పవాడు అవ్వాలంటే ఏం చేయాలన్నమాట? ముందు మనం భగవంతుడు మనకి గొప్ప పదవి ఇవ్వాలంటే పాదాలు పట్టుకోవాలి. పాదం పట్టుకుంటే నెత్తి మీద ఎక్కించుకుంటాడు, ముందే నెత్తి పట్టుకుంటే కింద పారేస్తాడు. ఇక అనుక్షణము నీ గుణగానం చేస్తే అప్పుడు నాలుక పవిత్రమవుతుంది. నీవు అటువంటి శుభలక్షణములు కలిగిన వాడి, అందుకే నిన్ను మనస వాచ కర్మణ ప్రేమించాను. స్త్రీలకి సహజంగా కొంత సిగ్గు ఉంటుంది. పూర్వకాలం ఆడవాళ్ళకి కొంచెం సిగ్గు అని ఒకటి ఉండేది కదా, అందుకని ఆవిడ ఏమంటుంది, నాకు సిగ్గు ఉన్నది, ఆ సిగ్గు విడిచిపెట్టి నా అంతట నేనే ప్రేమ సందేశం పంపాను, ఎందుకంటే ఇప్పుడు నేను పంపకపోతే శాశ్వతంగా అంతమైపోతాను, అందుకని నేను బిడియమును విడిచిపెట్టి నా ప్రేమ సందేశాన్ని పంపుతున్నాను, కృష్ణ నన్ను వచ్చి రక్షించి పట్టుకుని పోయి చేపట్టు వివాహం చేసుకో. నువ్వు ఎటువంటి వాడివి? శరణు అన్నవాళ్ళని కరుణిస్తావు, కంసుడి లాంటి వాడిని చంపావు, ఒక్క కంసుడినే కాదు ఇంకా భవిష్యత్తులో శిశుపాలాదులను చీల్చి చెండాడతావు. పరమ శుభస్వరూపుడివి, స్త్రీల హృదయాలని అపహరించిన వాడివి, అంతటి మహాత్ముడవు గనుక నిన్ను భక్తితో ప్రార్థిస్తున్నాను. సహజంగా స్త్రీలు ఎవరిని ప్రేమిస్తారు? పూర్వకాలం మాట ఇప్పుడు కాదనుకోండి, పూర్వకాలంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వివాహం చేసుకోవాలంటే వాడి వెంట ప్రేమలో పడాలంటే కొన్ని లక్షణములు ఉండాలట మగవాళ్ళు. అవి ఏమేమిటో చెప్పింది రుక్మిణి. ఇది మన పిల్లలందరికీ వినిపిస్తే కొంచెం జాగ్రత్తగా ఉంటారు. పిచ్చాడి వల్ల పడరు, లవ్ జహాద్ వల్ల పడరు. ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన సూర్య కరుణా సంశోభితు నిన్ను ఏ కన్యల్ కోరరు కోరదే మునురమాకాంతాలలామంబు రాజన్యానేక పసింహ నా వలననే జన్మించనే మోహముల్. ముందుగా పురుషుడు ధన్యుడై ఉండాలి, అంటే తన జీవితం సార్థకం చేసుకున్నవాడై ఉండాలి. జీవితం ఎలా గడపాలో అలా గడిపిన వాడిని ఏమంటారు, చిన్నప్పుడు చదువు, పెద్ద అయ్యాక ఉద్యోగం, ఇలా యావత్ జీవితం ఒక డ్యూటీ మైండెడ్తో, అది కూడా ఎవరికి ఇబ్బంది కలిగించని రీతిలో జీవితం గడిపిన వాడు ధన్యుడు. అటువంటి వాడిని స్త్రీలు ప్రేమిస్తారు. రెండోది, లోకంలో అందరినీ ఆకట్టుకునే రూపం ఉండాలి. మూడవది, మంచి వంశంలో పుట్టాలి, కులం కూడా బాగుండాలి. ఇంట్లో వాళ్ళు పాపిస్తాడు దొంగాళ్ళు అనుకోండి, వీడికి దొంగ బుద్ధి వస్తుంది కదా, కాబట్టి సరైన వంశంలో పుట్టాలి. ఇవన్నీ ఉన్నా విద్య లేకపోతే ఉపయోగం ఉంది? వాడు ధన్యుట్ట, అందగట్ట, మంచి కులంలో పుట్టాట, కానీ చదువు లేదు, కూకాయిండే అంటాడు, అటువంటి వాడితో చాలా కష్టం కదా. కాబట్టి విద్య కూడా ఉండాలి. విద్య ఉంది కానీ మనిషి పగలు చూస్తే రాత్రికి అల్లోకి వస్తాడు, అంత భయంకరంగా ఉన్నవాడు ఏం పెళ్లి చేసుకుంటారు ఎవరన్నా? అదేంటో కానీ మనిషి తాను ఎలా ఉన్నా ఇతరులు కాస్త తను చేసుకోబోయేవాడు మాత్రం తెల్లగా ఉండాలని చూస్తాడు. మగాడు ఉన్నాడు అనుకోండి, వీడు పాపం చింపిరి చుట్టుకాడైనా అమ్మాయి కొంచెం బంగారం రంగులు ఉంటే బాగుండండి అంటాడు, వీడు ఎలా ఉన్నాడో చూసుకోండి. ఆ అమ్మాయి కూడా అంతే సహజంగా, తాను ఎలా ఉన్నా మా ఆయన బాగున్నాడు అనిపించుకోవాలనే కోరికతో ఉండాలి. అలాగే విద్య ఉన్నప్పటికీ రూపం ఉండాలి, అది నీలో ఉంది. ధన్యుడవు నీవు, అందగాడివి, కులమున్నది, విద్య ఉన్నది, రూపము ఉన్నది. కొందరు అందంగా ఉంటారు కానీ ముసలాళ్ళు అయి ఉంటారు. కొంతమంది చూడండి ఇప్పటికి కూడా 50 ఏళ్ళు వచ్చిన జుట్టుకు రంగేసి కూర్చుంటే పెళ్లి కొడుకు ఏమో అనుకుంటాం, హఠాత్తుగా దగ్గరికి వచ్చాక తెలుస్తుంది పెళ్లి కొడుకు బాబాయ్ ఏమోనని. కాబట్టి మనకి తారుణ్యం కూడా ఉండాలి, రూపంతో పాటు ఏముండాలన్నమాట, యవ్వనం కూడా ఉండాలి. కొంతమంది నిజంగా నేను అలా చూశానండి, ఎందుకు చెప్తున్నాను, 48 ఏళ్ళు ఒక ఆవిడ వచ్చి కూర్చుంది, వాళ్ళ పక్కనేమో పెళ్లి కూతురు కూర్చోబెట్టారు, ఇద్దరు ఎవరు పెళ్లి కూతురు తెలియట్లేదు. అసలు పెళ్లి కూతురు కంటే 48 ఏళ్ళ ఆవిడే పెళ్లి కూతురులో ఉంది. కాబట్టి పెళ్లి కొడుకు తీరా ఏం చేశాడు, ఈవిడేనాడు పెళ్లి కూతురు ఎంత బాగుందో అంటే వాళ్ళ మొగుడు వచ్చి చంపేసేవయ్య బాబు మా అమ్మాయి పెళ్లి కూతురు అన్నాడు, అమ్మాయి కంటే అమ్మే బాగుందండి అన్నట్టు వీడు. కాబట్టి ఒక్కోసారి ఏమవుతుందంటే కర్మయోగం వల్ల అమ్మాయి కంటే అమ్మగారే అందంగా ఉండొచ్చు, ఎప్పుడు కాస్త రంగు గింగు వేస్తే. అందువల్ల తారుణ్య రూపముతో పాటు యవ్వనము కూడా ఉండాలి. యవ్వనం ఉన్నప్పటికీ సౌజన్య మంచితనం లేకపోతే ఉపయోగం ఉంటుందండి. ఇవన్నీ ఉన్నాయి, వాడు అందగాడు యువకుడు కానీ క్రూరుడు, రోజు ఇంటికి తగిన 4 వాక్తూ ఉంటే వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? కాబట్టి పిల్లవాడిలో సౌజన్యం మంచితనం కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి, డబ్బు లేదు, రెడీ క్యాష్ లేదనుకోండి, దరిద్రుని ఏం చేసుకుంటాం చూస్తూ చూస్తూ, మరి ఎంతైనా కుటుంబం నడపాలి కదా, కుటుంబ బాధ్యత నిర్వహించని వాడు పెళ్ళి ఎందుకండి చేసుకోండి, అసలు పెళ్ళాం మీద ఆధారపడి బతకడం కూడా బతుకేనా? కాబట్టి నేనల్లా ఇవన్నీ రుక్మిణి స్వయంగా చెప్పిన మాట, లక్ష్మీదేవి మాట. స్త్రీ సంపద కూడా ఉండాలి, ఇవన్నీ ఉన్నాయనుకుందాం. భార్యాభర్తలు ఇద్దరూ ఏ రిక్షాలోనో సినిమాకో ఎక్కడికో పెడుతూ ఉంటే, రిక్షాలు అనేవి పూర్వం ఉండేవి కానీ ఇప్పుడు కారులో పెడుతూ ఉండగా రౌడీలు అడ్డం పడ్డారు. ఈ రౌడీలు వాళ్ళు ఆవిడ్ని ఏడిపిస్తున్నారు, అప్పుడు ఆ భార్యను రక్షించుకోవాలంటే వీటి దగ్గరే ఉండాలి, బలం ఉండాలి. సంపత్ తర్వాత కుర్రాడిలో ఉండవలసింది ఏమిటనమాట, బలము కూడా ఉండాలి. ఇప్పుడు బలం ఉన్నది కానీ ఎవ్వడికి రూపాయి ఇవ్వడం, ఎప్పుడు చూసినా ఇది గంగానదిలోనూ 100, ఆ 100 మళ్ళీ పట్టుకొచ్చి ఇక్కడ 100, మళ్ళీ ఈ 100 ఇంకో చోట, ఇలా ఎక్కడికెళ్ళి ఈ 100 చూపిస్తారు, చివరికి 100 కూడా ఎవడికి ఇవ్వడం. ఇలాంటి పిసిలు కొట్టండి ఎవరిన పెళ్లి చేసుకుంటారా? పిసిలు కొట్టండి పెళ్లి చేసుకుంటే ఏమవుతుందన్నమాట, ఎక్కడికెళ్ళినా భార్య వెళ్ళి ఏమంటే కాసిన మంచినీళ్ళు ఇప్పించండి అంటే ఇంకొక 2 అడుగులు అడుగుతామే, గంగ వస్తుంది, గంగలో బోల్డ్ నీళ్లు ఉంటాయి, అనవసరంగా 25 రూపాయలు బాటిల్ ఎందుకంటాడు, ఈ లోపు వీడు చచ్చిపోతుంది. కాబట్టి ఈ పిసిలు కొట్టడంతో చాలా అతను మంచినీళ్ళు కొనివ్వరండి బాబు. కొంతమందితో రైల్లో ప్రయాణం చేస్తుంటే చూస్తాం కదా, ఎక్కడ స్టేషన్ వస్తుందా అక్కడ వాటర్ బాటిల్ పెట్టుకెళ్ళి నింపుదాం అంటాడు, కానీ ఈ లోపు భార్య బాబో మంచినీళ్ళు బాబో మంచినీళ్ళు అంటే వాడు ఈ పిసిలు కొట్టాడుతో కష్టం. కాబట్టి ఏముండాలన్నమాట, దానం చేసే గుణం కావాలి. అంటే ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి, మీలాంటి వధూవరులు ఇంకెక్కడ దొరకరన్నమాట, మీ గురించే రుక్మిణి కళ్యాణం అంత బాగా రాసేశారు. ఈ దానం ఇచ్చిన శౌర్యము ఉండాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒంటరిగా 100 మందితో పోరాడాలి, అది కూడా అవసరం. కృష్ణుడు లాంటి వాడు మరీ 100 మందితో పోరాడాలి కదా, ఎక్కువ మందితో ఒక్కడు పోరాడడానికి కావలసినటువంటి పరాక్రమానికి శౌర్యం అని పేరు, అది నీ దగ్గర ఉన్నది. ఇవన్నీ ఉన్నా కరుణ లేదు, అంటే తొందరగా మనస్సు కరగదు, ఎన్ని చెప్పినా చూద్దాంలే అంటాడు. దానివల్ల ఉపయోగం ఉంది, నీ దగ్గర కరుణ కూడా ఉన్నది. ఇన్ని గుణములు కలిగిన నిన్ను ఏ కన్య పెళ్లి చేసుకోవాలని కోరదు. పూర్వం సాక్షాత్తు ఆదిలక్ష్మి నిన్ను వరించింది, అందువల్లే నేను నిన్ను వరించాను. నా వల్లే నీకు ప్రేమ కలుగుతుంది, నేనే నీ భార్యని అని చెప్పను కానీ నన్ను నీ భార్యను చేసుకోమని మాత్రం ప్రార్థిస్తున్నాను. ఎంత లిస్టు చెప్పిందండి ఆవిడ. ధన్యున్ లోక గుణాధిరాము కుల విద్య రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణ సంశోభితుడు నువ్వండి. 16 గుణములు ఉంటాయి ఇందులో చూడండి. షోడశ కూడా గుణప్రపూర్ణుడు, షోడశ కళాప్రపూర్ణుడు ఆయన. అంటే సాక్షాత్ పరమాత్మలో తప్ప ఇన్ని గుణములు ఎవరిలోనూ ఉండవు. మహా అయితే పరమాత్మలో ఉండాలి, నాలో ఉండాలి, నా శిష్యులైన మీరు ఉండాలి తప్ప ఎవడలో పెడితే వాళ్ళు ఇన్ని గుణాలు ఉంటాయో ఉండవు. అందువల్ల నీవు మహాత్ముడవు, నన్ను వచ్చి చేపట్టు. ఇక్కడ ఇంకొక విషయం చెబుతున్నాను కృష్ణ, నువ్వెవరివి? శ్రీయుతమూర్తివి, సకల సంపదలు కలిగిన వాడివి, లక్ష్మీస్వరూపుడివి, పురుషుల్లో సింహం లాంటి వాడివి. ఒకసారి సింహం వేటాడింది, వేటాడి మాంసం తినాలనుకుంటుంటే ఎంతలో నక్కొచ్చింది వాటాకి. దాంతో సింహం ఏం చేస్తుంది, తాను వేటాడి తినాలనుకున్న ఆహారం దగ్గరకు నక్కొస్తే చీల్చి చెండాడుతుంది. అలా ఊరుకుంటే ఒకవేళ అది సింహం కాదు, డొక్కు సింహం, గ్రామ సింహం. నువ్వు పురుష సింహానివి, అంటే పురుషుల్లో సింహం లాంటి వాడివి, గొప్పవాడివి. నేను నీ ఆహారాన్ని, శిశుపాలుడు నక్క, నక్కలాంటి శిశుపాలుడు సింహం లాంటి నీకు భార్యను కాబోయే నన్ను ఎత్తుకుపోవాలనుకుంటున్నాడు, నువ్వు వచ్చి రక్షిస్తావా లేదో ఆలోచించుకో. ఈ ఇంత మాట అన్నాక ఏమైపోతాడు మగాడు? అందులో ఎంత భయంకరమైన మాట ఉందో తెలుసా మీకు? నువ్వు సింహం అన్నాను, శిశుపాలుండి నక్క అన్నాను, నేను నీ ఆహారం అన్నాను, నువ్వు నిజంగా నా దగ్గరకు వచ్చి నన్ను రక్షించి పెళ్లి చేసుకుంటే సింహానివి, లేకపోతే నీ ఇష్టం, ఇంకా డాష్ అనలేదు ఆవిడ. ఈ మాట అన్నాక కాస్త మగవాడు అనుకున్నవాడు ఎవడన్నా సరే వెంటనే బయలుదేరాలి. అలా బయలుదేరకపోతే వాడు పురుషోత్తముడు అవుతాడా? కాబట్టి సున్నితంగా ఉంటాయి కానీ రుక్మిణీదేవి మాటలు కొంచెం బాణాలి. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమ, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందము నమత్తుడు చైద్యుడు నీ పదాంబుజ ధ్యాయిని అయిన నన్ను వడిదాగునిపో యదనంచునున్నవాడు ఆ యధమాధముండెరుగడద్భుతమైన భవత్పరాక్రమం. నీ ప్రతాప నా మూర్ఖుడు తెలియలేడు శిశుపాలుడు. నువ్వు పురుష సింహానివి, వాడు నక్క, నీ ఆహారమైన నన్ను ఎత్తుకుపోతున్నాడు, నువ్వేం చేస్తావో చెయ్యి. ఇక నా వేపు నుంచి ఏ అడ్డం లేదు, నువ్వు చకచక రావాలి, నీ వారందరినీ తీసుకురావాలి, శత్రువుల్ని చీల్చి చెండాడాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ ఎల్లి ఓ పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే ఉంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చదన్. ఇక నా వేపు నుంచి ఏ అడ్డమూ లేదు, నీవు రేపే బయలుదేరి మా వేపుకురా, ఎందుకంటే ఎల్లుండి రాత్రికే పెళ్లి ముహూర్తం, కాబట్టి రేపటికి నువ్వు రాకపోతే ప్రమాదంలో పడతాను నేను. నీవు రేపు చతురంగ బలాలతో రా, రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాలినడకన వచ్చే సైన్యం ఈ నాలుగింటిని కలిపితే చతుహు అంగబలము, చతురంగ బలం అంటారు. రథ, తొర్రగ, గజ, పదాతి దళములనే 4 దళాలతో మా నగరానికి వేయించేసి శిశుపాల జరాసంధాదులను జయించి నన్ను పట్టుకుపోయి పెళ్లి చేసుకో, రాక్షస వివాహం చేసుకో. అమ్మాయికి అబ్బాయికి ఇష్టమైన మధ్యలో పెద్దవాళ్ళు అడ్డం కొడితే, పెద్దవాళ్ళని అవసరమైతే జయించి ఇద్దరూ పెళ్లి చేసుకుంటే దానికి రాక్షస వివాహం అని పేరు. అలాంటి పెళ్లి నన్ను చేసుకుని నేను వచ్చేస్తాను. రుక్మిణి నువ్వు ఎక్కడో అంతఃపురంలో ఉంటావు, నేనేమో వీధిలో ఉంటాను. నిన్ను తీసుకుపోవాలి, తీసుకుపోవాలంటే అంతఃపురంలోకి రావాలి, రావాలంటే రాణిస్తారా కాపలవాళ్ళు? ఘోర యుద్ధం చేస్తారు నాతో. అప్పుడు కాపలవాళ్ళని, అందరినీ, బంధువుల్ని చంపి నీ దగ్గరకు వచ్చి నిన్ను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం కష్టం, కాబట్టి ఎంత గందరగోళం నాకెందుకు అని నువ్వు అనుకుంటావేమో కృష్ణ. నీకు ఆ బెంగక్కర్లేదు, నువ్వు అంతఃపురంలోకి రా అవసరం లేకుండా నేను బంతఃపురంలోకి వస్తాను.
పెళ్లికి ముందు స్నానం చేసి అలంకారం చేసుకుని మౌనవ్రతంతో పార్వతీ పరమేశ్వరుల పూజ కోసం వస్తాను నేను. ఎప్పుడు పెళ్లికి ముందు శివాలయానికి వెళ్ళడం ఒక రివాజు. ఇప్పటికి కూడా పెళ్ళిళ్ళలో గౌరీ కళ్యాణం చేస్తారు కదా, అలాగే గౌరీ కళ్యాణానికి పూర్వం ఆడపిల్లల్ని శివాలయానికి పంపేవారు. ఆ శివాలయం మా ఇంటికి చాలా దూరం, ఊరికి దూరంగా ఉంటుంది. శివాలయం ఎత్తైన కొండ మీద ఉంటుంది. కొండ మీదకి వెళ్ళి పూజ చేసి నేను కిందకు వచ్చేటప్పుడు నాకు పెద్దగా కాపలా వాళ్ళు ఉండరు, అప్పుడు సెక్యూరిటీ ఎక్కువ ఉండదు. అప్పుడు నువ్వు అక్కడ వచ్చావంటే ఎవరితో పెద్దగా యుద్ధం చేయక్కర్లేదు, చకాచక నన్ను ఎత్తుకుపోవచ్చు అని క్లూ కూడా ఇచ్చింది. మళ్ళీ అంతఃపురంలోకి రావడం తగాదా పడడం కష్టం కదా. కాబట్టి పెళ్లికి ముందు శివాలయంలో అర్చన చేస్తున్నప్పుడు నన్ను పట్టుకుపోతే నేను నీతో వస్తాను, అప్పుడు నీకు నన్ను పట్టుకు వెళ్ళడం కూడా తేలిక సులభం అవుతుంది తీసుకువెళ్ళడం అని మా అమ్మాయి నీకు చెప్పింది. అర్థమైంది కదా మా అమ్మాయి ఏమేమి సందేశాలు ఇచ్చిందో. ఇదంతా మా రుక్మిణి ఇచ్చినటువంటి సందేశం నీకు ఇచ్చాను. ఇక ఇప్పుడు మా రుక్మిణి యొక్క సౌందర్యం చెబుతున్నాను నేను. ఆవిడ అందం గురించి తెలిస్తే నువ్వు వెంటనే పరిగెత్తుకొస్తావు. అటువంటి సుందరి ఆవిడ. పల్లవ వైభవాస్పదములు పదములు. అప్పుడే పుట్టిన చిగుళ్ళు ఎలా ఉంటాయి, చెట్లకి చిగుళ్ళు పుడతాయి, ఆ చిగుళ్ళు ఎంత ఎర్రగా కోమలంగా ఉంటాయో ఆవిడ పాదములు అలా ఉంటాయి, చిగుళ్ళు వంటి పాదాలు కలిగినది. కనకరంభా తిరస్కారులు ఊరులు. బంగారపు అరటి బోదిల్లో ఉంటాయి ఆవిడ ఊరువులు. అరుణప్రభా మనోహరములు కరములు. ఇక చేతులు ఉంటాయి ఎర్ర కాంతితో, పగడాల వంటి కాంతితో వెలిగిపోతూ ఉంటాయి, ఎర్రని కాంతితో ఉంటాయి. కంబు సౌందర్య మంగళము గళ్ళము. శంఖంలా ఉంటుంది మెడ, నున్నగా శంఖంలా గీతలతో ఉన్న మెడని చాలా మంగళమైన గళం, అందమైన గళం అంటారు. ఆవిడ కంఠం అలా ఉంటుంది. ఆడవాళ్ళ కంఠాన్ని శంఖంతో పోల్చేవారు అన్నమాట. పరిహసితార్థేందు పటలంబు నిటలంబు. ఇక ఆవిడ నుదురు అర్ధచంద్రబింబంలో ఉంటుంది. చితమత్త మధుకర శ్రేణి వేణి. ఆవిడ జుట్టెలా ఉంటుంది, నల్లని తుమ్మెద రెక్కల్లో ఉంటాయి. తుమ్మెదలు ఎలా ఉంటాయో తుమ్మెదల బారుల్లా ఒత్తుగా నల్లగా ఉంటుంది జుట్టు, ఒరిజినల్ పైగా. ఇక కనుబొమ్మలు ఉంటాయి, మన్మధుని యొక్క ధనుస్సులో ఉంటాయి. ఆవిడ ముక్కుంటుంది, సంపెంగ మొగ్గలా ఉంటుంది. చూపులు ఉంటాయి, మన్మధుని పూలబాణాలే. ఆవిడ అలా చూసిందంటే మన్మధ బాణాలు గుండెలో గుచ్చుకున్నట్టే. ఎంతెందుకు జల జనయన ముఖము చంద్రసఖము. ఆవిడ ముఖం చంద్రబింబంలా ఉంటుంది. ఈ ప్రపంచంలో అటువంటి సౌందర్యవతి మరొక్కత్తి లేదు. కృష్ణ, నేను ఆమెను చూచాను, ఇప్పుడు నిన్ను చూచాను. మీ ఇద్దరిని పక్క పక్క పెట్టి తూచి చూస్తే మీ ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు అర్థమవుతుంది. ఏమాత్రం మొగ్గుండదు తాసులో పెడితే మిమ్మల్ని, మీ సౌందర్యాన్ని. నువ్వు ఆమెకు సరిపోతావు, ఆమె నీకు సరిపోతుంది. ఇద్దరు తులతూగుతారు అన్ని విషయాల్లో కూడా. ఎలనాగనీకు తగు అంగన్నకు తగుదీవు మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు తప్పదు జాడ్యములేల నీవు నీతోయము వారి గూడికొని తోయరుహానన తెత్తుగాని విచ్చేయుము శత్రులన్నురుము చేయుము చేయుము శోభనం బిలం. శ్రీకృష్ణ, మా రుక్మిణీదేవి నీకు పూర్తిగా సరిపోయేటటువంటి కన్య. నీ వయస్సుకి, నీ రూపానికి, నీ గుణానికి ఆవిడ తులతూగుతుంది, సరిపోతుంది. నీవు ఆవిడికి సరిపోతావు. మీ ఇద్దరిని పక్క పక్కన పెడితే ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు అనిపిస్తుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీరే. నేను మా గురువుల మీద ఒట్టేసి చెబుతున్నాను, మీకు పెళ్ళి తీరుతుంది, పెళ్ళి ఎవరొచ్చినా ఆగదు అని గురువుల మీద ఒట్టేసి చెప్పాడు. మా ఉపాధ్యాయుల ఆనా పెండ్లి అగు తప్పదు. ఇంకెందుకు ఆలస్యం, జాడ్యం ఎందుకు, ఆలస్యం ఎందుకు? వెంటనే నీవు నీ మిత్రులతో సైనికులతో నగరానికి రా, మా నగరానికి రా, శత్రువుల్ని చీల్చి చెండాడై. మీరు పెళ్లి చేసుకుంటే లోకానికి శుభం చేకూరుతుంది కనుక కళ్యాణం చేసుకుని లోకానికి శ్రేయస్సు చేకూరుతుంది. మీ కళ్యాణం లోక కళ్యాణంగా చెయ్యండి అనగానే శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి పెళ్లి ముహూర్తం ఎప్పుడు అన్నాడు. రేపు కాక ఎల్లుండి రాత్రి రండి. ఓహో అన్నాడు ఆయన. బ్రాహ్మణోత్తమ అగ్నిద్యోతన ఇందాక నుంచి నువ్వు చాలా చెప్పావే, అవన్నీ నాకు తెలుసు అని అన్నాడు ఆయన. తెలుసు అండి, ఎందుకు చెప్పించండి అని అంటే ఆవిడ ద్వారా తెలుసుకోవాలి కనుక. నాకు రుక్మిణి మీద చాలా ప్రేమ, గాఢమైన ప్రేమ. సుస్పష్టంగా కృష్ణుడు కన్య మీద నా తలపు గాఢం, ఆ కన్యని నేను గాఢంగా ప్రేమించాను. అసలు రుక్మిణిని తలుచుకుని ఈ మధ్యన 2 ఇయర్స్గా నిద్రపోవట్లేదు. రాత్రిపూట గాఢంగా నిద్రపోవట్లా, నిద్రపోతే అటు ఇటు తిరిగి తిరిగి పక్కన్ను అని తనడంలా. అసలు నాకు నిద్రపడితే కదా తనడానికి. రాత్రుళ్ళు గాఢమైన నిద్రపట్టి అంతకాలం అయ్యిందో, దీన్ని బట్టి ప్రేమలో పట్టువాడికి నిద్ర రాదేమో కదా, నాకు తెలియదు అని అలకపోతే ప్రమాదం. ఇక మా వివాహం సహించక రుక్మి కీడు తలపెడతాడని తెలుసు. వాడు ఏమేం పనులు చేస్తున్నాడో తెలుసు. ఇంక నీకేం కంగారక్కరలేదు. రేపు మనిద్దరం మన రథంలో బయలుదేరి కుండినపురానికి వెడదాం. శిశుపాలాదులని తన్ని రుక్మిణిని నేను ఇక్కడికి తీసుకొస్తాను, పెళ్లి చేసుకుంటాను అనగానే ఆయన చాలా సంతోషంగా కృష్ణుడికి నమస్కరించాడు. ఆ పూట బ్రాహ్మణోత్తమునికి స్నానానికి కావలసిన ఏర్పాట్లు చేసి మంచి వస్త్రాలు, విలువైన బట్టలు ఇచ్చాడు. అవి ఆయన కట్టుకున్నాక తానే స్వయంగా మంచి భోజనం పెట్టాడు. అసలు ఈ కృష్ణుడి చేతి భోజనం కొద్దిమంది తినేస్తున్నారు, వాళ్ళని చూసినప్పుడల్లా లోపల బెంగ వచ్చేస్తుంది నాకు. నాకు కూడా ఎప్పుడు పెడతాడని ఆయన. ఎంతసేపు ఇక్కడ భోజనాలే కానీ కృష్ణుడి భోజనాలు తినదండి, మనం కూడాను తిన్నాం. ఏదో టైంలో ఏ బదరియో వెళ్ళినప్పుడు కృష్ణుడు కనపడక్కడ మనందరికీ పాయసం పెట్టుగాక, మన ఆయాసం తొలగించుగాక అని కోరుకున్నాం. మంచి జీడిపప్పులతో పెట్టినటువంటి ఆ పాయసాన్ని తిన్నాడు ఆయన. ఆయన ఆయాసంతో తొలగిపోయింది. కొంతమంది పాయసం పెడితే ఆయాసం, కొందరు పెడితే పాయసం వల్ల ఆయాసం తొలగిపోతుంది. ఆ రాత్రికి హాయిగా పడుకున్నాడు. కృష్ణుడికి లెక్కలేనని కానుకలు ఇస్తే అవన్నీ సేకరించాడు. ప్రొద్దుటే లేచాడు, అలంకరించుకున్నాడు. ఈలోపే కృష్ణుడు స్నానం పూర్తి చేసుకున్నాడు. ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుని చక్కగా అలంకరించుకుని, సారథి రథం తీసుకొచ్చావా అనగానే ఆ కృష్ణుడి సారథి పేరు దారుకుడు. ఆయన రథాన్ని సంసిద్ధం చేసి పట్టుకొచ్చాడు. కృష్ణుడు ఎవ్వరికీ చెప్పకుండా ఆ రథం దగ్గరికి వచ్చాడు. వాళ్ళ అన్నయ్యకి కూడా చెప్పరా, చెబితే మళ్ళీ ఏమి ఇబ్బందులు వస్తాయో ఏమిటో మరి. అందుకని ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా రహస్యంగా బయలుదేరాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రథమునకు శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకములని 4 గుర్రాలుంటాయి. ఈ గుర్రములు 4 రథానికి కట్టి పైనేమో జెండా ఎగరేశాడు సారథి దారుకుడు. దారుకుడు ఎగరేసిన శ్రీకృష్ణ పరమాత్మ జెండా ఏమిటి? గరుడధ్వజం. ఆయన జెండా మీద గరుత్మంతుడు ఉంటాడు, అది రెపరెపలాడుతున్నది. ఇప్పుడు ఆ రథంలోకి కృష్ణుడు ప్రదక్షిణ చేసి ఎక్కాడు. ఆ రథంలో ఏమున్నాయి? కృష్ణుడు ఎక్కిన రథంలో, ఆయన రథంలో శారంగమనే కోదండం, సుదర్శన చక్రం, కౌమోదకి గద, సునందమనే ఖడ్గం, పాంచజన్యమనే శంఖం మొదలైన ఆయుధాలన్నీ ఉన్నాయి. ఈ ఆయుధములతో కూడిన రథం ఆయన ఎక్కి బ్రాహ్మణోత్తమునికి చేయూతనిచ్చి మీరు ఎక్కండి రథంలోకని ఆయన ఎక్కించుకున్నాడు. కృష్ణుడి పక్కన కూర్చున్నాడు ఆయన. కృష్ణుడు ఇటు కూర్చుంటే ఎడమవైపున కూర్చున్నాడు. ఆయనకి ఎంత యోగం పట్టేసిందో. ఇప్పుడు ఈ రథం మహావేగంగా బయలుదేరింది. ఈయన 7 రోజులు నడిచాడు. వీక్ డేస్ నడిచి వీక్ అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి తలప్రాణం తోక్కొచ్చింది. కానీ ఇప్పుడు 3 ఘడియల్లో వెళ్ళిపోయారట అక్కడికి. 3 24లు అంటే ఎంత తక్కువ కాలంలో వెళ్ళారో ఆలోచించండి. పుటావ కొట్టిన ఈ రథం భీష్మకపురానికి వెళ్ళిపోయింది. కృష్ణుడు అలా వెళ్ళాడో లేదో ఈలోపక్కడ శిశుపాలుడు, ఆ మర్నాడు రాత్రిగా మరి పెళ్ళి, పెళ్ళికి పెళ్లి కొడుకు రావాలి కనుక చక్కగా అలంకారం చేయించుకుని సైన్యం, ఒక అక్షౌహిణి సైన్యం తీసుకుని కుండిన నగరంలోకి అడుగుపెట్టాడు. పెళ్లి కొడుకు వచ్చాడో, ఈ పెళ్లి కొడుకు వచ్చాడో అని చెప్పి భీష్మక మహారాజు గారు భార్యామణి సమేతంగా ఆయనకి ఎదురొచ్చి వీడుకోలు వేడుకోలు అన్నీ చెప్పి చక్కగా మంగళహారతులు ఇచ్చి ఒక విడిది గృహం ఇచ్చారు. మంచి గెస్ట్ హౌస్ ఇచ్చారు, ఏసీ రూమ్ ఇచ్చేశారనమాట. మళ్ళీ పవర్ కట్ లేనటువంటి ఏసీ రూమ్ ఇచ్చారు. ఈ శిశుపాలుడు గారు తన విడిది గృహంలోకి అడుగుపెట్టాడు. ఈ పెళ్ళికి తప్పక కృష్ణుడు వస్తాడు. అప్పుడు శిశుపాలుడికి కృష్ణుడికి యుద్ధం జరుగుతుంది. మనం శిశుపాలుడికి సాయం చేయాలి అనుకుని శిశుపాలుడికి సాయం చేయడం కోసం, శిశుపాలుని రక్షించడం కోసం జరాసంధుడు, దంతవక్త్రుడు, విదూరథుడు, పౌండ్రక వాసుదేవుడు, సాల్వుడు మొదలైన మహారాజులంతా, శిశుపాలుని మిత్రులంతా ఒక్కొక్కరు ఒక్కొక్క అక్షౌహిణీ సైన్యంతో వాళ్ళు వచ్చేశారు. పెళ్లికి వచ్చేవాళ్ళంతా సైన్యం వేసుకుని వచ్చారు. ఎందుకంటే ఇక్కడికి కృష్ణుడు వస్తాడేమో, వచ్చి రుక్మిణిని ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తాడేమో, ప్రయత్నిస్తే కృష్ణుడిని తన్నైనా చంపైనా సరే రుక్మిణీదేవిని విడిపించి శిశుపాల రుక్మిణి కళ్యాణం జరిపించాలని వచ్చారు. వచ్చిన వాళ్ళలో మహారాజులందరికీ మంచి మంచి భవనాలు విడిదిచ్చాడు రాజుగారు భీష్మకుడు. సైనికులందరికీ ఊరవతల టెంట్లు వేయించేశాడు, లేకపోతే వీళ్ళందరూ లోపలికి వస్తే పెంటా తంటాను. అందుకని వారందరికీ కూడా విడుదలు ఇచ్చాడు ఆయన, మంచి మంచి భోజనాది వసతులు ఏర్పాటు చేశాడు.